ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయిపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. పరీక్షిణరేంద్రుడు మహాయోగం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల శ్రీకృష్ణ భక్తి కలిగిన వాడు కాబట్టి సుకుని ద్వారా భాగవతం విన్నాడు. సుకుడు ఎటువంటి వాడు? ఒకప్పుడు ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. ఆ అశ్వమేధయాగాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గరుండి మరీ చేయించాడు. ఈ యాగంలో భోజనం అవిరళంగా పెట్టారు, నిరతాన్నదానం జరిగింది. ధర్మరాజు ఒక ప్రబంధం చేశాడు. ఏమిటది? ఒక 10,000 మంది ఒకే వరుసలో కూర్చుని భోజనం చేసిన వెంటనే ఒక్కసారి టంగన గంట కొట్టాలి. ఒకసారి గంట టంగుమని మోగిందంటే అర్థం ఏమిటనమాట? 10,000 మంది ఒక్కసారిగా భోజనం చేసి లేచారు. ఇలాంటి గంట తరచుగా మోగుతూ ఉండేది. అంటే 10,000 మంది 10,000 మంది బ్యాచ్లు బ్యాచ్లుగా భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండేవన్నమాట. ఒకరోజు ఏం జరిగిందో తెలిసిన, ఈ యాగంలో ఒక గంట సేపు ఎడతెరపి లేకుండా ఆగకుండా ఈ అన్నదానపు గంట మోగుతూనే ఉంది. టంగ్ 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 అని ఎవరూ కొట్టకుండా మోగడం మొదలెట్టింది. ధర్మరాజు ఆశ్చర్యపోయి, ఒకసారి 10,000 మంది ఫోన్ చేస్తే టంగుమని గంట కొట్టడానికి, రెండోసారి గంట కొట్టడానికి మధ్యలో కనీసం గంట టైం తీసుకుంటుంది, అటువంటిది ఒక గంట సేపు ఈ గంట ఎడతెరపి లేకుండా మోగుతోంది, ఏదో పొరపాటు ఏమైనా జరిగిందేమో చూడండి అన్నట్ట. అంటే దూతలు వెళ్ళి బయటకు వచ్చి చూసి, ఎవరు కొట్టకుండానే గంట మోగుతోందండి, ఆపుదామని ప్రయత్నించినా ఆగడం లేదండి అన్నారు. దాంతో ధర్మరాజు యజ్ఞదీక్షలోంచి గంట దగ్గరకు వచ్చాడు. గంటను ఆపడానికి ప్రయత్నించాడు, గంట ఆగలేదు. దాంతో కృష్ణుడిని పిలిచాడు. పరమాత్మ, ఈ గంట ఎందువల్ల తనంత తాను మోగుతోంది అంటే దానికి ఒక కారణం ఉందన్నాడు ఆయన. ఏమిటా కారణం? దగ్గరుండి చూపిస్తానరా అని ధర్మరాజును వెంట పెట్టుకుని భోజనశాల దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ రోజు అన్నం తినడం కోసం అని అన్నం వండుతారు కదా, ఈ అన్నం వండేటప్పుడు గంజి వార్చేవారు. అక్కడ పెద్ద గొయ్యి తవ్వారట, పెద్ద గుంట. ఆ గుంట మీద వెదురుతో తయారు చేసిన తడికి పెట్టి దాని మీద ఈ అన్నం గిన్నె బోర్లించగానే ఈ గంజి అంతా తడికిలోంచి కిందకి గుంటలో కారిపోతుంది, అన్నమేమో ఆ వెదురు తడికి మీద ఉండిపోతుంది. అప్పుడు అన్నం పట్టుకొచ్చి చేతులకు వడ్డించేవారు అన్నమాట. ఈ వెదురు తడికిలోంచి గుంటలోకి గంజి కారింది. అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆకుపచ్చగా ఉన్నాడు. ఆయన ముక్కు కొంచెం చిలక ముక్కులో ఉంది. 16 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఒక అవధూత. ఆయన గుంట దగ్గరకు వచ్చి గుంటలో చెయ్యి పెట్టి ఒక గుప్పెడు గంజి తాగేట. ఆయన గుప్పెడు గంజి తాగగానే ఇంతసేపు గంట మోగడం మొదలెట్టిందిట. ఇంతకీ ఆ గుంటలో గంజి తాగిన వాడు సుఖయోగీంద్రుడు ధర్మరాజును అనుగ్రహించడానికి అక్కడికి వచ్చి ఆయన అన్నం పెడుతుంటే అన్నం కూడా తినకుండా కేవలం ఒక గుప్పెడు గంజి తాగాడు. ఆయన తాగిన గంజికి గంటలా మోగుతూనే ఉంది. అంటే ఎన్ని కోట్ల 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 మంది జనం అన్న తిన ఫలితం వచ్చిందో ధర్మరాజు గారికి ఆలోచించండి. ఒక్క అవధూత శుకుడు ఇంత గంజి తాగితే ఆ గంటలా మోగుతూనే ఉందంటే, మోగినప్పుడల్లా 10,000 చొప్పున ఒక గంట సేపు ఎడతెరపి లేకుండా మోగిందంటే కనీసం 100,000 సార్లు మోగిందట. 100,000 x 10,000 మంది భోజనం చేసిన ఫలితం ధర్మరాజు గారికి ఇచ్చేట. ఆయన శ్రీకృష్ణుడు ఆ విషయం చెప్పి, నువ్వెంత అదృష్టవంతుడు అయ్యా, తనంత తాను పిలవకుండా సుఖయోగీంద్రుడు వచ్చి నీ అన్నదానంలో తాను భాగస్వామి అయ్యి నీకింత పుణ్యం ఇచ్చాడు, నువ్వు యోగివి, నువ్వు జాతకుడివి అన్నాడు. ఇది మహాభారతం చెబుతున్న మాట. ఇప్పుడు ఆధునిక భారతం చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఆ శుకుడి లాంటి సమస్త అవధూతలకి మూలకారకుడైన దత్తాత్రేయుడు ప్రత్యక్షంగా పురాణాన్ని రోజు 5 గంటలు వింటున్నారు. నిజంగా నేను ధర్మరాజు గారి కంటే నేను మీరు అదృష్టవంతులం. శుకుడు గంజి తాగితే, గుప్పిడి తాగితేనే ధర్మరాజు గారికి అంత శక్తి వచ్చింది. అటువంటిది ఈ పిచ్చాడు పురాణం చెబుతుంటే ఆయన పొద్దున్న 2:30, సాయంత్రం 2:30 గంటలు కుర్చీలో ఉంచి కూర్చుని విని మీ అందరికీ ఈ వంకతో దర్శనమిస్తూ ఉంటే ఇప్పుడు మనం ఎన్ని కోట్ల కోట్ల భాగవత సప్తాహాలు చేసిన ఫలితం పొందేమో ఆలోచించండి. ఇంకా జీవితంలో ఇంక ఏం చేసినా చెప్పినా పర్వాలేదు, పునర్జన్మ లేదు. ఘంటాపథంగా చెబుతున్నాను, ఈ సప్తాహంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి, చెప్పిన వాడికి, విన్నవాడికి, ప్రశ్నించిన వాడికి పునర్జన్మ లేదు, లేదు, లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అనుభూతి పొందుతూ ఎన్నో పర్యాయాలు చెబుతున్న మాట అన్నమాట. ఇది మహాయోగం, మనందరికీ పట్టింది. ఈ యోగంలో పరమయోగులే పాల్గొంటారు గనక మీలాంటి కొద్ది మందికి అవకాశం దక్కింది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ పునర్జన్మ లేకుండా పోతే ఇబ్బంది అని కొంతమందిని ఇక్కడ అట్టే పెట్టడం కోసం కొద్దిమందికి అవకాశం ఇచ్చారు ఆయన. అంతమందికి ప్రతీకగా త్రిమూర్తి ఆత్మకుడు ఆయన ఒక్కడు వింటూ ఉంటే, ఆ పురాణం చెబుతూ ఉంటే, పురాణం వింటూ ఉంటే ఇంకా దృశ్యానికి ఆ కావ్యానికి ఎవరి పేరు పెడతాం మనం? ఒకప్పుడు లోకాన్ని రక్షించడం కోసం బ్రహ్మదేవుడు 12 అరణ్యములు సృష్టించాడు. వాటిని ద్వాదశ అరణ్యాలు అంటారు. ద్వాదశ అరణ్యములు అంటే చాలా అడవులు ఉన్నాయి, కానీ ఈ 12 మోక్షమిచ్చే అడవులు లేక పుణ్యమునిచ్చే అడవులు. నైమిషారణ్యము, పుష్కరారణ్యము, అర్బుదారణ్యము, హిమవదరణ్యము, దండకారణ్యము, ఉత్పలారణ్యము, ఇలా మొత్తం 12 అడవులు ఉన్నాయి. ఇందులో నైమిషారణ్యంలో 1,000 ఏళ్ళు యజ్ఞం జరిగింది. సౌనకాదులు సూతుడి ద్వారా 18 పురాణాలు విన్నారు. పుష్కరారణ్యం, అక్కడే బ్రహ్మదేవుడికి గుడి ఉన్నది. రాజస్థాన్లో అజ్మీర్ అంటాం. అజ అంటే బ్రహ్మ. బ్రహ్మగారికి అక్కడ గుడి ఉంది గనక, అక్కడ ఆయన తపస్సు చేశాడు గనక గాయత్రీ దేవత అక్కడ ప్రత్యక్షమయ్యింది గనక దాన్ని అజ్మీర్ అని పిలిచారు. అక్కడ బ్రహ్మ తామర పువ్వు వల్ల అడవి ఏర్పడింది, కొలను ఏర్పడింది, దానికి పుష్కరం అని పేరు. అది చాలా గొప్ప కథ, అది ఇప్పుడు చెప్పలేం. కానీ ఆ అడవి పుష్కరారణ్యం. అక్కడికి వెడితే బ్రహ్మ కటాక్షం పొందుతాం మనం. మన నుదుటి చెత్తరాత పోయి కొత్త రాత వస్తుంది మనకి. దండకారణ్యం పరమ పవిత్రమైనది. అందులో రామచంద్రుడు అంతటి వాడు కూడా వనవాసం కొంతకాలం చేశాడు. ఇంకా హిమవదరణ్యం అంటే హిమాలయాల్లో ఉన్న కేదారం, బదరి ఆ ప్రాంతాల్లో ఉన్న అరణ్యం. అక్కడ మహానుభావులు ఋషులు ఎందరో తపస్సు చేశారు. పుష్కరారణ్యం, ఈ హిమవదరణ్యం, ఈ నైమిషారణ్యం, దండకారణ్యం, ఉత్పలారణ్యం, ఇవన్నీ రకరకాల అరణ్యాలన్నీ, ఈ 12 అరణ్యాలు మానవులకి అందుబాటులో లేవని వీటన్నిటినీ కలిపి వీటికి తన శక్తిని జోడించి స్వామీజీ ఒక కొత్త అరణ్యం సృష్టించారు. అది సుఖారణ్యం, అది సుఖవనం. సుఖవనంలోకి అడుగు పెడితే ఆత్మసుఖం కలుగుతుంది. అది సుఖవనం. సుఖవనం అంటే అక్కడికి వెళ్ళిన వాడికి ఇంకా జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉన్నాడని మన పెద్దలు చెప్పారే, దానిని స్వామీజీ ప్రత్యక్షంగా నిరూపించారు. పూర్వం కణ్వుడి ఆశ్రమానికి దుష్యంతుడు వెళ్ళినప్పుడు అక్కడ నన్నయ్య గారు అంటాడు, శ్రవణ సుఖంబుగా సామగానం బుల్లు చదివెడి సుఖముల చదువు తగిలి. చిలుకలు సామవేదం చదివాయి, సంగీతం పాడాయి. ఆ సంగీతం విన్నాడు దుష్యంతుడు, పులకించిపోయాట. సామగానానికి ఎవరైనా పరవశించిపోతారు. అందులో అక్కడ చిలుకలు సరిగమ పదనిస సంజ్ఞలు మృదు మధురంగా పలుకుతూ ఉంటే చిలుకలేమిటి, సంగీతం పాడడం ఏమిటి, వేదం చదవడం ఏమిటి, ఎంత మహామహిమ ఈ కణ్వుడిది అనుకున్నట్టు దుష్యంతుడు. మనం పురాణాల్లో విన్నాం. ఇప్పుడు ఒక్కసారి సుఖవనంలోకి అడుగు పెడితే అక్కడ చిలుకలు సరిగమ పదనిస అని వెళ్ళొస్తామంటే బయ్యి అంటున్నాయి అవి. బైబై అని రెండుసార్లు చెప్తే నన్ను బాబాయ్ అని పిలిచినట్టు అనిపించింది నాకు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఎంతసేపు దిక్కుమల అంకుల శబ్దాలు విని విని విసిగిపోయిన సమయంలో బాబాయ్ అన్నాయి అనిపించింది నాకు. బ్రహ్మానందం కలుగుతుంది. అవకాశం ఉన్నప్పుడల్లా సుఖవనాన్ని దర్శించి, అవకాశం ఉన్నప్పుడల్లా సుఖవనం గురించి పురాణంలో చెప్పి తీరాలి అని ఆ క్షణమే ఒక నిర్ణయానికి వచ్చేసాను. యావత్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకని ఏకైక వనం నైమిషారణ్యం పురాణాల్లో వస్తుంది. ఇంకో అరణ్యం వస్తుంది. ఈ సుఖారణ్యం ఎక్కడొస్తుంది మనకి? ఈ ఆధునిక పురాణంలో మాత్రమే, ఒక దత్తప్రభు యొక్క అనుగ్రహంతో మాత్రమే ఏర్పడింది. అసలు ఆ చిలుకల్ని ఎంత ప్రేమగా పెంచడం. అవన్నీ దగ్గరికి వెళ్ళగానే నెత్తి మీద, వీపు మీద, భుజాల మీద వాలిపోతూ ఉంటే ఒక్క క్షణకాలం నేను ఏదో దివ్యలోకాలకు వెళ్ళిపోయాను. అందుకే ఉపన్యాసానికి రావడానికి మర్చిపోయి అక్కడే ఉండిపోయాను. ఇంతలో నాకు అప్పుడు గుర్తుకొచ్చి, ఇదేమిట్రా బాబు, స్వామీజీ పంపించినటువంటి దివ్య సుఖాలను చూస్తూ అసలు స్వామిని మర్చిపోతానేమోనని మళ్ళీ అంతలోనే పరుగు పరుగును రావాల్సి వచ్చిందనమాట. చాలా కష్టం అడవిలోకి వెడితే బయటికి రావడం. నా అనుమానం ఏంటంటే వైకుంఠంలో మందారవనం ఉన్నది, అవునా? కైలాసంలో అక్కడొక మందారవనం ఉన్నది. కైలాసంలోనూ వైకుంఠంలో కూడా మందారవనాలు ఉన్నాయి. గజేంద్ర మోక్షంలో మందారవనాంతర అమృత అన్నారా లేదా? అలాగే కైలాసంలో మందారవనం ఉన్నది. అందుకే ఆయన్ని ప్రత్యేకంగా మందారవన నివాసి అని శివపురాణం చెబుతోంది. కావాలంటే శివపురాణంలో ఉంది, నేను చెప్పిన మాట. ఇంకా బ్రహ్మగారి దగ్గర పాపం వనం లేదట. ఎప్పుడైనా ఆయనకు కావాలనుకున్నప్పుడల్లా ఇటు వైకుంఠానికో కైలాసానికో వెళ్ళేవాట. అందుకని బ్రహ్మగారికి ఒకసారి బాధ కలిగింది, ఎప్పుడు వైకుంఠానికి కైలాసానికి వెళ్ళడం కష్టం అని. శివుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న కొన్ని మొక్కలు పట్టుకొచ్చి ఆ మొక్కలు ఇక్కడ నాటి వెళ్ళిపోయాడు ఆయన. నేను బ్రహ్మగారిని అడిగాను, ఏమయ్యా అక్కడున్న మొక్కలు ఎక్కడ ఎదుగునటం అంటే, ఈ జనమంతా వైకుంఠానికి కైలాసానికి రావాలంటే చాలా కష్టం, 9:30కి పురాణానికి రమ్మంటేనే 9:50కి వస్తారు, కాబట్టి వీళ్ళందరినీ అక్కడికి తీసుకురావడం కష్టం గనక వీళ్ళందరికీ సులభంగా ఉండడానికి, ఇటు సద్గురు దర్శనం చేయించడానికి ఆ మొక్కలన్నిటినీ దత్తపీఠంలో వేయించాను. ఇప్పుడు దత్తపీఠంలో చిత్తం ఆయత్తం చేసి చూస్తే, అక్కడికి వెడితే, ఆ చిలుకల దగ్గరికి వెడితే, చిలుకల దగ్గర ఉన్న వేద పట్టణం వింటే వేరే వీరి వేదన తొలగి వీరంతా తరిస్తారు అన్న. బృందావనం గురించి ఎన్నో పర్యాయములు భాగవతంలో చెప్పి చెప్పి ఉన్నాను. ఆ బృందావనంలో ఉన్న అనుభూతులన్నీ ఇక్కడ కనపడతాయి. మనం బృందావనం గురించి చెప్పుకున్నప్పుడల్లా సుఖుడు, సుఖవనం కనపడుతూనే ఉంటాయి. అందువల్ల అసలు భాగవతం మర్చిపోతానేమోనని భయం వేసి అందులోంచి మళ్ళీ యువతలకు రావాల్సి వస్తుంది అనమాట. అంత అనుభూతి కలుగుతుంది. ఇదివరకు చూడడం వేరు, ఇప్పుడు గురుదత్తాత్రేయుడు కరుణించి చూడమని పంపడం వల్ల వచ్చిన అనుభూతి వేరుగా ఉంటుంది. అదే గురువు యొక్క అనుగ్రహం. ఎప్పుడూ విడిచిపెట్టకుండా గురువుని భక్తితో పట్టుకున్నటువంటి వాడికి సర్వకాల సర్వావస్థలలో ఈహం పరం రెండూ లభిస్తాయి. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల జన్మలెత్తితే పొందిన పదవులు చెయ్యలేని పని కేవలం గురువు యొక్క పాద రేణువు వల్ల, గురు పాదధూళి వల్ల వస్తుంది. తథా న గంగా న గయా న కాశీ న నైమిషన్నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవ నన్నో యథాహి కేరాఖ్య వనేషు విప్రాహ. మీరేం గంగ వెళ్ళక్కర్లా, గంగలో స్నానం చేయక్కర్లేదు, గయ్యకి వెళ్ళక్కర్లేదు, కాశీ వెళ్ళక్కరలేదు, మథురానగరం వెళ్ళక్కరలేదు, బదరీవనం వెళ్ళక్కరలేదు. ఇవన్నింటికీ వెళ్ళడం వల్ల వచ్చే ఫలితం తక్షణం వచ్చి మిమ్మల్ని తరింపజేస్తుంది. అది కీరేషు, ఈ కీరములున్న కీరాఖ్యవనంలోకి అడుగు పెడితే, సుఖవనంలోకి అడుగు పెడితే ఇన్ని యాత్రలు చేసిన ఫలితం వస్తుంది. ఒక్క చిన్న కోరిక మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నేను మొహమాటం లేకుండా కోరుతున్నాను. మనం జీవితంలో చాలా పిచ్చి పనులు చేస్తున్నాం. ఒక సినిమాకి వెళ్ళడానికి హైదరాబాదులో మనిషి 500 ఖర్చు పెడుతున్నాడు. దౌర్భాగ్యులు కొందరు వ్యసనములకు, సిగరెట్లకి ఖర్చు పెట్టే ఖర్చు ఎంత ఉందో తెలిసినా అంతా ఇంత కాదు. మీలో ఎవరైనా ఈ జీవితంతో ఇక నాకు పునర్జన్మ ఉండకూడదు, మోక్షం రావాలనుకుంటే మీరు సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఆ సినిమా డబ్బులు ఒక డబ్బాలో వేయండి. సిగరెట్లు కాల్చాలనుకున్నవాడు సిగరెట్లు కాల్చాలనుకున్నప్పుడల్లా దానికి ఖర్చు పెట్టే ఖర్చు అంతా ఒక డబ్బాలో వేయండి. ఏదన్నా ఇంకా కొన్ని కొన్ని సొంత స్వార్థ ప్రయోజనాల కోసం చేసే పనుల కోసం ఖర్చు పెట్టే ఖర్చు ఉంటే ఒక డబ్బాలో వేయండి. ఒక సంవత్సరం అయ్యాక ఆ డబ్బా పట్టుకొచ్చి, ఆ డిబ్బి పట్టుకొచ్చి ఈ సుఖవనానికి సమర్పించండి. మీకు ముక్తి రాకపోతే నేను ఆ పక్కనున్న ఆవిడ చెవి తగ్గోయిస్తాను. నేను నిజం చెబుతాను, ఇదేదో వేళకోవడానికి హాస్యానికి చెప్పట్లేదు. నేనేం చెప్పినా నాలుగు చివరి నుంచి చెప్పను, మనస్ఫూర్తిగా చెబుతాను. ఎందుకు ఇన్ని ఖర్చులు పెట్టడం? ఈ రోజు నుంచి నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. కొన్ని సందర్భాల్లో అనవసరంగా మనం బైకుల మీదో కార్ల మీదో వెడుతున్నాం, అక్కడికి మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి కారులో వెళ్లకుండా నడిచి వెళ్ళొచ్చు, అప్పుడు కారులో వెళ్ళడం నాకు దండగా. ఆ కారులో వెళ్ళడానికి అయ్యే ఖర్చు ఓ పక్కన పెట్టండి. సంవత్సరం వచ్చేసరికి అది ఎంత అవుతుందో తెలుసో తెలియకుండానే రోజుకు 100 రూపాయలు పెడితే నెలకి 300 అయిపోతుంది. 300 సంవత్సరానికి వచ్చేసరికి 12 30లు 3600 × 1000 దాదాపు 36,000 కంటే ఎక్కువ అయిపోయింది. నాకు లెక్కలు కొంచెం పూర్లేండి, అందువల్ల చెప్పట్లేదు. కానీ ఇలాంటి డబ్బులు పట్టుకొచ్చి దత్తపీఠానికి వినియోగిస్తే అసలు మన జీవితం సఫలం అవుతుంది. ఎందుకు ఈ పనికి వాళ్ళని వ్యర్థమైన ఖర్చులు? మనం తినే తిండి కేవలం శరీర పోషణకు ఉపయోగపడుతుంది. ఇలాంటి పవిత్ర కార్యాలకి ధనం వినియోగిస్తే ఇహం పరం రెండూ వస్తాయి. ఇటువంటి వనములు శాశ్వతంగా భూమండలం చివరి వరకు ఉండాలి, ప్రళయకాలం వరకు ఉండాలి. అది స్వామి తను కావాలంటే చెయ్యగలరు, కానీ అందులో మనం భాగస్వాములం కావాలి. ఈరోజే మీరంతా శపథం చేసి మీ చుట్టుపక్కల ఎవరైనా వ్యసన పొరులుంటే వాళ్ళని బలాత్కారంగానే ఆపి మార్చండి. మీరు తలుచుకుంటే మార్చగలరు. వ్యసనం వల్ల అనారోగ్యం, అదే ఆ ధనం వల్ల వీడికి ఆరోగ్యం వస్తుంది, శారీరక మానసిక స్వాస్థ్యం చేకూరుతుంది. ఒకరోజున పరీక్షి నరేంద్రుడు సుఖయోగేంద్రుడిని అడిగాడు, ప్రభు ఈ భూమండలంలో ఎన్నో రకాలైనటువంటి వంశములుంటే పవిత్రమైన యాదవ వంశంలోనే కృష్ణుడు జన్మించాడు, అలా జన్మించిన ఆయన ఏమేం పనులు చేశాడు, ఎంతకాలం జీవించాడు, ఆయన లీలలేమిటి, భార్యలు ఎంతమంది, పుత్రులు ఎంతమంది, నాకు కృష్ణుడంటే చాలా అభిమానం. మాయమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుడనైన జడు నన్నును కౌంతేయ కురుకులమ్ము మొదలుగా ఆయుత్తముడు ఆత్తచక్రుడై రక్షించెన్. నేను మా అమ్మ ఉత్తరాదేవి కడుపులో ఉన్నాను, అప్పుడు అశ్వత్థామ బ్రహ్మశీర్షమనే అస్త్రం వేశాడు, ఆ అస్త్రం వల్ల నేను కడుపులో ఉండగానే మరణించాను. అప్పుడు ఆ పరమాత్ముడు చక్రం ధరించి నన్ను రక్షించాడు, ఆయన వల్ల నాకు ప్రాణదానం జరిగింది, ఆయన వల్ల నేను తిరిగి ప్రాణాలతో ఉన్నాను. నాకు ప్రాణమిచ్చిన ఆ పరమాత్మ కథ వినాలనుకుంటున్నాను. మా పెద్దలు పాండవులు కౌరవ పాండవ యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు కృపుడు ఇటువంటి వాళ్ళని జయించారంటే దానికి మూల కారణం శ్రీకృష్ణ పరమాత్మ. సముద్రాన్ని దాటడం చాలా కష్టం, అటువంటిది కౌరవ సైన్యం అనే సముద్రం దాటడం ఇంకా కష్టం. కౌరవ సైన్యం అనే సముద్రమును ఓ చిన్న పిల్లవాడి అడుగులో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా పాండవులు దాటారు. ఓ చిన్నపిల్లాడు నేల మీద అడుగు వేశాడండి, ఆ అడుగులో నీళ్లు పోయండి, ఆ అడుగు దాటడం పెద్ద కష్టమా? కాదు కాదు. సంసారం అనే సముద్రాన్ని దాటించే కృష్ణుడి అనుగ్రహంతో కౌరవ సైన్యం అనే సముద్రం దాటి మా వాళ్ళు విజయం పొందారు. అది కృష్ణుడి యొక్క అనుగ్రహం. అందుకే నేను కృష్ణుడి యొక్క కథలు వినాలనుకుంటున్నాను. కృష్ణుడి కథలు ఎటువంటివో తెలిసినా చెప్పేవాణ్ణి వినేవాణ్ణి ఆనంద పెడుతూ ఉంటాయి. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరి కథామృతమూత్రావత్రావమేను పొదలే వంత మానే వంత మానే నీరు వట్టు ఆకలియును దూరమయ్యే మనము తొంగలించే. నీ ముఖం ఒక తామర పువ్వు, తామర పువ్వులోంచి తేనె వస్తుంది. నీ ముఖపద్మం నుంచి భాగవత కథ అనే తేనె బయటకు వస్తోంది. ఈ తేనెని ఈ అమృతాన్ని తెగ తాగేశాను. అమృతం నోటితో తాగుతాం, భాగవతామృతం చెవులతో తాగుతాం, అంటే చెవులతో శ్రద్ధగా వింటాం. అలా ఈ భాగవతామృతం నీ ముఖపద్మం నుంచి వెలువడుతున్న దానిని స్వీకరించగా స్వీకరించగా నాకు అన్ని బాధలు తొలగిపోయాయి, నా వంతలన్నీ తొలగిపోయాయి, నా దుఃఖాలన్నీ పోయాయి. ఇంకా నాకు మరణిస్తాననే భయం లేదు. ఇప్పుడు హాయిగా మృత్యువుకి సంసిద్ధుణ్ణవుతాను. నీరు ఒట్టు అన్నాడు, మంచినీళ్ళు తాగాలనే కోరిక పోయిందిట. మధ్య మధ్యలో మంచినీళ్ళు ఇవ్వండి అని ఒకరిని పిలిచి మంచినీళ్ళు తాగాలనే కోరిక కూడా పోయింది. ఆకలియును దూరమయ్యే, అసలు ఆకలే లేదు. మనము తొంగలించే, నా మనస్సు సంతోషంతో పరవశిస్తోంది. నీవు చెప్పిన కథ నా మనస్సును ఆకట్టుకున్నది. నువ్వు చెబితే మధురంగా ఉంది, మృదువుగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, తేలికగా అర్థమవుతోంది. అందుకే నిన్ను అడుగుతున్నాను, శ్రీకృష్ణ జనన లీలా విశేషాలు వివరించు అనగా, అప్పుడు శుకుడు అన్నాడు, రాజా నువ్వు చాలా అదృష్టవంతుడివి, కృష్ణుడి కథ వినాలనుకుంటున్నావు, నీ బుద్ధే నిజమైన బుద్ధి అన్నాడు ఆయన. సమ్యగ్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదసలిలం యథా. నీ బుద్ధి నిజమైన బుద్ధి, సమ్యక్ బుద్ధి. మహాత్ముల యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? వీలున్నంత వరకు భగవంతుని కథలు వినాలి అని ఉంటుంది. అలా మంచివాళ్ల కథలు, అవతారమూర్తుల కథలు వినేవాళ్ల బుద్ధి సద్బుద్ధి అని పిలువబడుతుంది, లేకపోతే అది దుర్బుద్ధి. ఆ వాసుదేవుని కథలు మూడు రకాల మనుషుల్ని పవిత్రుల్ని చేస్తాయి. అందులో మొదటివాడు వక్తారం, ఉపన్యాసం చెప్పేవాడు. రెండోవాడు పృచ్ఛకం, అయ్యా మీరు భాగవతం చెబుతూ ఉంటే మాకు ఈ అనుమానముందండి అని అందులో ఉన్న అనుమానములను ప్రశ్నించేవాళ్ళని పృచ్ఛకులు అంటారు. ఉపన్యాసం చెప్పేవాడిని, ప్రశ్న వేసేవాడిని, శ్రోత్రూన్ అంటే వినేటటువంటి వారిని, త్రీన్ పురుషాన్ ఈ మూడు రకాల మనుష్యులను కూడా పునాతిహి పవిత్రం చేస్తుంది. భాగవతం చెప్పేవాణ్ణి, వినేవాణ్ణి, ప్రశ్నించేవాణ్ణి తరింపచేస్తుంది. ఎలాగా? తత్పాదసలిలం యథా, విష్ణుపాదముల నుండి పుట్టిన గంగవలే. విష్ణువు యొక్క పాదముల నుండి గంగ పుట్టింది, గంగలో స్నానం చేస్తే వాడు పవిత్రుడవుతాడు. ఈ భాగవతం అనే గంగ చెవిలో పడగానే వాడి వంశమంతా పవిత్రమైపోతుంది. అంత గొప్పది భాగవత కథ. అందువల్ల చెబుతున్నాను విను, భూమిర్ దృప్త నృప వ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరి భారేణ బ్రహ్మాణం శరణం యయౌ బ్రహ్మా తదుపధార్యాత సహదేవైస్తయా సహ జగామ సత్రినయనస్తేరం క్షీరపయోనిధేహే. ఒకప్పుడు ఈ భూమండలం మీద కొన్ని కోట్ల మంది రాక్షసులు పుట్టుకొచ్చారు. ఈ రాక్షసులు కోరలతో, భయంకరమైన గోళ్లతో భేకరాకారులై పుట్టలేదట. ఈసారి వాళ్ళు తెలివైనటువంటి వేషాలు వేసుకున్నారు. నిజానికి వారంతా రాక్షసులు, కానీ మహారాజుల వంశంలో పుట్టారు. కంసుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరుధుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, ఈ నరకాసురుడు, నరకాసురుడి కొడుకు భగదత్తుడు, కరుష దేశాధిపతి, ఇలాంటి వీళ్ళంతా నిజానికి రాక్షసులు. ఈ రాక్షసులు రాజవంశములలో పుట్టి మహారాజులై భూమిని ఆక్రమించుకుని పరిపాలించడం మొదలుపెట్టారు. చూడ్డానికి రాజుల్లాగే ఉండేవారు, మనుష్యుల్లాగే ఉండేవారు, కానీ వీళ్ళంతా పూర్వజన్మలో రాక్షసులు. అందువల్ల వీళ్ళ బుద్ధి రాక్షస బుద్ధి. కొంతమంది మనుషుల్లో ఉంటారు, కానీ వాళ్ళ బుద్ధి క్రూర బుద్ధి అండి, చాలా భయంకరంగా ఉంటారు. అన్ని రకాల జాతుల వాళ్ళు ఈ మానవుల్లోనే ఉన్నారు. ఈ మానవులలో మంచాడు, చెడ్డవాడు, క్రూరుడు, అక్రూరుడు అందరూ ఉంటారు. ఈ రాజులంతా క్రూరులు అవ్వడం వల్ల ఏమైపోయిందిట? వీళ్ళు గోహత్య చేసేవారు, ప్రజల్ని పీడించేవారు, మహాత్ముల్ని హింసించేవారు, యజ్ఞములు ఆపేసేవారు, బ్రాహ్మణ హత్య చేసేవారు. దీంతో భూదేవి వీళ్ళ బరువు తట్టుకోలేకపోయింది. భూదేవి ఎన్ని కోట్ల మందినైనా పుణ్యాత్ములను భరిస్తుంది, సత్యవంతులను మొయ్యగలదు. అసత్యమాడేవాణ్ణి, హింసాపురుణ్ణి, పొరపాటును కూడా మొయ్యలేదు. అందుకే ఆవిడ ఈ భూభారం తట్టుకోలేక, ఈ రాక్షసుల బరువు తట్టుకోలేక ఏడుస్తూ ఒక గోవు రూపం ధరించింది. గౌరుభూత్వ ఆవు రూపం ధరించింది. అశ్రుముఖి కన్నీళ్లు కార్చింది. ఖిన్న కిన్నురాలైపోయింది. ముఖం వాడిపోయింది. క్రందంతి కరుణం విభో ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. ప్రభు, బ్రహ్మదేవ, రక్షించు, రక్షించండి. బ్రహ్మదేవుడు గోరూపంలో వచ్చిన భూదేవిని ఓదార్చాడు. అమ్మా, ఇలా ఆవు రూపంతో బ్రహ్మలోకానికి వచ్చిన కారణమేమిటి? కన్నీళ్లు పెట్టుకున్నావు, నీ ముఖం వాడిపోయింది, చిక్కిపోయావు, కారణమేం తల్లి అని అడిగట్ట ఏమి ఎరగనట్లుగా. అప్పుడు ఆవిడేమంది? తండ్రి, నీకన్నీ తెలుసు, అయినా నన్ను అడుగుతున్నావు, చెబుతున్నాను విను. పరమపాపాత్ములైన రాక్షసులు మహారాజవంశంలో పుట్టి ఈ భూమిని ఆక్రమించుకుని పరిపాలిస్తున్నారు. ఈ పాపాత్ముల పాలనలో నేను సుఖంగా ఉండలేను. ఈ పాపాత్ముల పాలన వల్ల నేను తట్టుకోలేక, బరువు తట్టుకోలేక వర్షాలు కురిపించడం మానేశాను, పంటలు ఇవ్వడం మానేశాను, ప్రజలకి తంటా వచ్చింది. ఎక్కడ చూచినా అధర్మం, ఎక్కడ చూచినా అసత్యం, ఎక్కడ చూచినా హింస. ఈ దుర్మార్గుల్ని చంపి నా బరువు తగ్గి నేను సుఖం పడేటటువంటి మార్గం చెప్పవా? ఈ దుర్మార్గులు చచ్చిపోవాలి, నా భారం తగ్గాలి, నన్ను ఎవరు కాపాడతారు? కాపాడే భారం నీది అనగానే బ్రహ్మదేవుడు, నేను సృష్టి చెయ్యగలను కానీ సృష్టిని రక్షించలేను, రక్షించే ప్రభు దగ్గరికి తీసుకెడతాను అని పరమేశ్వరుణ్ణి వెంట పెట్టుకుని, దేవతలందరినీ వెంట పెట్టుకుని, గోరూపంలో ఉన్న భూదేవిని కూడా వెంట పెట్టుకుని, కొందరు మహాత్ములైన ఋషులను కూడా వెంట పెట్టుకుని పరమ పవిత్రమైన వైకుంఠానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెడితే వైకుంఠంలో ఆదిశేషుడి పానుపు మీద పడుకుని ఉండవలసినటువంటి శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వలేదు, కేవలం ఆదిశేషుడున్నాడు, విష్ణువు కనపడలేదు. బ్రహ్మకి తెలుసు కదా విష్ణువు అనే శబ్దమునకు అర్థం వ్యాపకశీలుడు, వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా నిండి ఉంటాడు, అందువల్ల విష్ణువు అన్నారు. అంతటా ఉన్న విష్ణువు కేవలం వైకుంఠంలో మాత్రమే ఉన్నాడు అని భూదేవికి చెప్పాడు ఆయన. అందుకని పరీక్షించడం కోసం ఆయన కనపడకుండా పోయాడు. అప్పుడు బ్రహ్మకు అర్థమైంది, ఓహో నేను తాత్కాలికంగా సర్వాంతర్యామిని ఒక్క ప్రాంతంలోనే ఉంటాడని భావించాను, అందుకే ఆయన నా కంటికి కనపడకుండా అదృశ్యమైపోయాడు. ఆయన్ని పొందడానికి ఒకటే మార్గం, అది ప్రార్థన. భక్తితో ప్రార్థిస్తే ఆ పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు లేదా కరుణించి మాట్లాడతాడు అని గ్రహించి ఏం చేశాడు? వెంటనే కళ్ళు మూసేసుకున్నాడు. పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహితః. ఎప్పుడు పురుషోత్తముడి రూపంలో ఉండే పరమాత్మని పురుష సూక్తం చదివి ధ్యానం చేశాడు. ఆ తర్వాత కళ్ళు మూసుకున్నాడు, సమాధిలోకి వెళ్ళిపోయాట ఆయన. ఆ సమాధి స్థితిలో ఆయనకి కొన్ని మాటలు వినబడ్డాయి. సమాధి అనే పదం వాడాడు వ్యాసుడు. గిరం సమాధౌ గగనే సమీరితం నిశమ్య వేధాః త్రదశానువాచ. ఇది వ్యాసుని శ్లోకం. ఆయన సమాధిలో ఉండగా ఆయనకి కొన్ని మాటలు వినబడ్డాయి. ఆ మాటలు కేవలం బ్రహ్మకి మాత్రమే వినబడ్డాయి. ఎవరు సమాధి స్థితిలోకి వెళ్ళి భక్తితో పరమాత్మని ధ్యానం చేస్తారో వాళ్లతో మాత్రమే పరమాత్మ మాట్లాడతాడు, ఆయన మాటలు వాళ్లకే వినబడతాయి, తక్కిన వాళ్లకు వినబడవన్నమాట. మీరు చూశారో లేదో ఈ ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నవారు ఉంటారు, ఆ ట్రాన్స్లేషన్ ఎంతమంది వినపడుతుంది? చెవిలో మిషన్ పెట్టుకున్న వాడికి వినపడుతుంది. ఆ చెప్తున్న విషయం కూడా మనకి పక్కవాడికి తెలియదు అవునా? ఇదే సమాధి అంటే. ఎవడు భక్తితో ధ్యానం చేస్తాడో ఎవడికి కావాలో వాడికే వినబడతాయి, అందరికీ వినబడితే ప్రమాదం అది. ఈ విధంగా బ్రహ్మ మాత్రమే సమాధి స్థితిలో ఉండి పరమాత్మని ధ్యానం చేయటం వల్ల పరమాత్ముడైన విష్ణువు మాటలు కేవలం బ్రహ్మకే వినబడ్డాయి. మాటలు వినబడగానే తక్కున కళ్ళు విప్పాడు ఆయన. ఓ భూదేవి, దేవతలారా, తక్కినటువంటి మహాత్ములారా, ఇప్పుడే శ్రీహరి నాతో కొన్ని మాటలు మాట్లాడాడు, ఆ మాటలు నేను మీకు వినిపిస్తాను, వినండి. భూదేవికి కష్టం ఉన్న విషయం పరమాత్మకి తెలుసు. పాపాత్ములు రాక్షసులు భూమిని ఆక్రమించుకుని పరిపాలిస్తున్నారని, క్రూరులవుతున్నారని, భూదేవికి బరువు పెరిగిందని ఆయనకి ఎప్పుడో తెలుసు. తెలిసి రక్షించడానికి ఓ ప్రణాళిక వేసుకున్నాడు. భగవంతునికి ఓ ప్రణాళిక ఉంటుంది, ప్రతిదానికి కాలం రావాలి. కాలం వచ్చేదాకా పరమాత్మ ఎదురు చూశాడు, ఇప్పుడు ఆ కాలం వచ్చింది. తొందరలో భగవంతుడు దుష్ట శిక్షణ చెయ్యడానికి అవతరించబోతున్నాడు. ఎలా అవతరిస్తాడాయన?
వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః.
వసుదేవుని ఇంట్లో వాసుదేవుడనే పేరుతో భగవంతుడు పుట్టబోతున్నాడు. సాక్షాత్తు భగవంతుడు పురుషోత్తముడు వసుదేవునికి 8వ కొడుకుగా పుట్టబోతున్నాడు. భగవంతుడు పుట్టేటప్పుడు ఆయనకి పరివారం ఉండాలి, సేవ చేసేవాళ్ళు ఉండాలి. భగవంతుడు ఒంటరిగా రాడు, ఎప్పుడు కూడా తన వాళ్ళని వెంట పెట్టుకొస్తాడు. వీళ్ల చేత చేయించవలసిన పనులు కొన్ని ఉంటాయి గనక. కాబట్టి ఏం చెయ్యాలి? దేవతా స్త్రీలంతా గోపికలనే పేరుతోటి పుట్టండి అన్నాడు బ్రహ్మ. అంటే ఇప్పుడు గోపికలంతా ఎవరన్నమాట? దేవతా స్త్రీలు, మహాయోగిని దేవతలు వాళ్ళు, సామాన్యులు కాదు వాళ్ళు, పరమ భక్తురాళ్ళు వాళ్ళు. కొందరు గోలోకం నుంచి, కొందరు దేవలోకం నుంచి, కొందరు స్వర్గలోకం నుంచి, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళు. సంభవంతు సురస్త్రియ, దేవతా స్త్రీలంతా భూలోకంలో ఆయనకి సేవ చేయడానికి పుడతారు గోపికల పేరుతో యాదవ స్త్రీలుగాను. ఇంకా దేవతలు కూడా భగవంతునికి సేవ చేయడానికి యాదవ కులంలో పుట్టండి, యాదవ కులమున అమరులు మేదినిపై పుట్టదనుడు, దేవతలంతా యాదవ వంశంలో మీ మీ అంశలతో పుట్టండి. విష్ణువు దగ్గర నిరంతరం పానుపుగా ఉంటూ ఆయనకి సేవ చేస్తూ ఉండే మహానుభావుడు ఒకడున్నాడు, ఆయనే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు బలరాముడు అనే పేరుతో ఆయనకు అన్నగారుగా పుట్టి తమ్ముడికి చేదోడు వాదోడు మేదోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా ఉంటాడు. ఆయన వీరినందరినీ ఒక పక్కన పెడితే శ్రీమన్నారాయణునికి ఎప్పుడూ కూడా ఉండే ఒక శక్తి ఉన్నది, దానికి యోగమాయ లేక వైష్ణవ మాయ మహామాయ అని పేరు. విష్ణోర్మాయా యయా సమ్మోహితం జగత్ ఆదిష్టా ప్రభుణాంశేన కార్యార్థే సంభవిష్యతి. విష్ణువు దగ్గర ఉండే ఆ మాయ యోగమాయ, యోగ నిద్ర వైష్ణవ మాయ మహామాయ అని పిలువబడుతుంది. ఆ మాయ ఆయన ఆజ్ఞని పరిపాలిస్తూ యశోదాదేవికి ఆడపిల్లగా పుడుతుంది. పుట్టగానే ఆమెమో జైలుకు చెరసాలకు వస్తుంది కంసుడి దగ్గరికి. భగవంతుడు వాసుదేవుడు యశోద దగ్గర చేరతాడు. వీరిద్దరూ పరస్పరం తమ తమ స్థానాలు మార్చుకుంటారు, స్థానభ్రంశం చేసుకుంటారు. భగవంతుడు భూలోకంలో చాలా కాలం ఉండి దుష్ట శిక్షణ చేస్తాడు. ఈ భూమిని ఆక్రమించుకుని ఉక్కు మిగిలిన రక్కసింహ ఒక ఉక్కడగిస్తాడు. కంసాదుల్ని నాశనం చేస్తాడు. యజ్ఞాలు దానములు ధర్మములు అన్నీ యథాతథంగా కొనసాగేలా చేస్తాడు. ధర్మాన్ని నాలుగు పాదాలు నిలబెడతాడు. ఆ తర్వాత కొంతకాలానికి అవతారం చాలిస్తాడు. ఆ సమయంలో ఆయనని సేవించడానికి కొందరు భార్యలుగా, కొందరు సోదరులుగా, కొందరు పుత్రులుగా, కొందరు మిత్రులుగా, బంధువులుగా చేరతారు. వీరందరితో ఆయన భూమండలం అంతా ఎదురుచ్ఛ స్వేచ్ఛగా తిరుగుతాడు. ఇంతవల్ల మీరేం భయపడవలసిన అవసరం లేదు, హాయిగా పరమాత్మ మాట విన్నారు కదా, ఇంకెందుకు మీకు భయం, వెళ్ళి రండి అని దేవతల్ని పంపి భూదేవిని ఓదార్చాడు. భూదేవి గోరూపం విడిచిపెట్టి తిరిగి తన లోకంలో తాను లీనమైపోయింది, భూమిలో మళ్ళీ లీనమైపోయింది. భూమి భూమిగా ఉండగా ఆవిడ తన శక్తితో ఒక రూపం ధరించి పైకి వెళ్ళగలదు, తిరిగి తన శక్తిని అందులో లీనం చేయగలదు, గనక అందులో లీనమైపోయింది. దేవతలు కూడా తమ దారిని తాము వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో భూమండలంలో మధురా నగరం బాగా ప్రసిద్ధికెక్కిందట. ఎందువల్ల? మధుర నిత్యం భగవాన్ ఎత్ర సన్నిహితో హరి. మధురా నగరం ఎందుకు అంత గొప్ప నగరం, ఎందుకు ప్రసిద్ధికెక్కిందంటే నిత్యము శ్రీమన్నారాయణుడు అక్కడే ఉంటాడు. ఎవరైనా ఆవాహన చేస్తేనే భగవంతుడు అక్కడికి వస్తాడు. గుళ్ళో విగ్రహం ప్రతిష్ఠించి యంత్ర ప్రతిష్ఠ చేసి ఆ భగవంతుని కళ అందులోకి ఆవాహన చేస్తే అప్పుడు ఆ భగవంతుని శక్తి అందులోకి వస్తుంది. కానీ మధురలోకి అలా కాదట. ఎవరు ఆవాహన చెయ్యకుండానే తనయంత తాను ఇష్టపడి మధురా నగరానికి వచ్చాడు ఆయన. అందుకే మధుర గొప్ప మోక్షపురం అయ్యింది. నిత్యం సన్నిహితో హరిహి అన్నారు వ్యాసుల వారు. నిత్యం విష్ణువు అక్కడే ఉంటాడు. అటువంటి మధురా నగరం ఆ రోజులలో మొత్తం యాదవ భోజ అంధక కుకురు వృష్ణి దాశారహ జాతులందరికీ రాజధాని. యాదవుల్లో కూడా చాలా శాఖలు ఉన్నాయండోయ్, అన్ని కులాల్లోని శాఖలు ఉపశాఖలు కొంప ముంచుతూ ఉంటాయి, ఒక్కోసారి తప్పదు, అదేదో సృష్టి రహస్యం. అలాగే ఈ యాదవుల్లో కూడా యాదవులు వృష్ణి వంశస్థులు, భోజ వంశస్థులు, అంధకులు, కుకురులు, దాశారుహులు, ఇలా మొత్తం మీద 12 రకాల శాఖలు ఉన్నాయి. వీటిల్లో కంసుడి యొక్క శాఖ భోజవంశం. అక్రూరుడు కంసుడు వీళ్ళంతా భోజ కులస్థులు అవడానికి అందరూ ఒకటే. అంతే కులంలో మళ్ళీ ఉపశాఖలు అన్నమాట, ఇవన్నీ సబ్సెక్ట్స్ అంటారు వీటిని. కృష్ణ పరమాత్ముడేమో యాదవ వంశానికి చెందినవాడు, సాత్యకి సత్యకుడు వీళ్ళు వృష్ణి వంశమునకు చెందినవాళ్ళు. ఇంకా వీళ్లల్లో అనిరుద్ధుడు మొదలైనటువంటి వాళ్ళ తల్లులు ఉన్నారు, వాళ్ళంతా అంధక వంశమునకు చెందినటువంటి వాళ్ళు. కుకురు వంశమునకు చెందినటువంటి వాళ్ళు వసుదేవుడికి కజిన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా కుకురు వంశానికి చెందినవాళ్ళు. ఇలా వాళ్ళల్లో కూడా రకరకాలు ఉన్నాయి. అవడానికి అందరూ ఒకటే. ఈ అందరూ కలిసే ఉండేవారు. వీళ్ళందరికీ రెండు రాజ్యములు ఉన్నాయి. ఒక రాజ్యం పేరు మాధురం, మరొక రాజ్యం పేరు సూరసేనం. రాజ్యం అంటే వాళ్ళు మనకి స్టేట్స్ అనమాట, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఎలా ఉన్నాయో అలాగే ఆ రోజుల్లో మాధురం అనే ఒక రాష్ట్రం, సూరసేనం అని ఒక రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రములకి ఉమ్మడిగా ఏది పంజాబ్కి హర్యానాకి చండీగఢ్ రాజధానిలాగా మధురా నగరం రాజధాని. అందుకే మాధురము సూరసేనంబులని ఏడు దేశంబులు ఎలెన్ అంటారు భాగవతంలో. ఈ మాధుర సూరసేన దేశములకు మధురా నగరం రాజధాని. ఆ రాజధాని చేసుకుని చాలా కాలం సూరసేనుడని ఒక రాజుగారు పరిపాలించాడు. ఈ సూరసేనుడికి వరుసగా 8 మంది కొడుకులు, అందరిలోకి పెద్దవాడు వసుదేవుడు. అది కాకుండా అతనికి 7 తమ్ముళ్ళు ఉన్నారు. ఈ 8 కొడుకులు పుట్టాక 8 కూతుళ్ళు పుట్టారు ఈ సూరసేనుడికి. పెద్ద కూతురి పేరు కుంతి పృథ, రెండవవిడే సాత్వతి, 3 రాజాధిదేవి. ఇలా మొత్తం 8 కూతుళ్ళు పుట్టారు. ఈ సూరసేన ప్రభువు మహావీరుడు, మొత్తం ప్రపంచమంతా జయించాడు, కొందరితో స్నేహం చేసుకున్నాడు, హస్తినాపురంతో ఎప్పుడూ సత్సంబంధం ఉండేది ఆయనకి. నిజానికి బలం పరాక్రమం ఆయనది, రాజ్యం ఆయనది. కానీ ఆ రోజుల్లో కొన్ని కారణముల చేత యయాతి మహారాజు గారి శాపం వల్ల ఆనాటి కాలం వాళ్ళకి యాదవులు రాజ్యపాలన చెయ్యకుండా వేరే వాళ్ళ చేత చేయించేవారు. ఆ శాఖలో భోజవంశస్థుడు ఉగ్రసేనుడని ఒకడున్నాడు. రాజ్యము పరాక్రమం తనదైనా కూడా ఇందాక చెప్పినట్టుగా తాత్కాలిక శాపం వల్ల, యయాతి శాపం వల్ల, నాయన నేను సింహాసనం మీద కూర్చోడానికి లేదు, కాబట్టి సింహాసనం మీద నువ్వు కూర్చో, నా పరాక్రమంతో శత్రువులు జయించి ధనమంతా నీకు ఇస్తాను అని ఉగ్రసేనుణ్ణి రాజుని చేసి సేనాధిపత్యం తాను వహించి సూరసేనుడు రాజ్యపాలన చేశాడు. అందుకే మొత్తం మధురా నగరానికి రాజు ఉగ్రసేనుడు. ఇప్పటికి కూడా మీరు మధురలో రైల్వే స్టేషన్లో దిగండి, ఎదురుగుండా రాజా ఉగ్రసేన అని కనపడుతుంది. ఆ ఉగ్రసేన మహారాజు గారు ఇప్పటికి కూడా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఉగ్రసేనుడిని కృష్ణుడు కూడా గౌరవించాడు. ఈ ఉగ్రసేనుడికి 8 కొడుకులు పుట్టారు. ఆ 8 కంసుడు, న్యగ్రోధుడు, జిహ్వుడు, మాద్యుడు, అవినాశుడు, క్రూరుడు, మహావీరుడు, దుష్టుడు. వాడికి ఆఖరాడికి దుష్టుడని పేరెట్టట ఏంటో మరి, నిజంగా వాడు దుష్టుడే. ఈ 8 కొడుకులు ఉగ్రసేన మహారాజు గారి కొడుకులు. మీకు ఒకసారి ఎప్పుడన్నా ఓ పరీక్ష పెట్టాలనుంది, ఇలా రోజు పేర్లన్నీ లక్షల కొద్ది చెప్పుకుపోతున్నారు కదా, వాటన్నిటిని ఎంతమంది అప్పచెబుతారు ఒకసారి ఆఖరి రోజున అడగాలన్నమాట. కంసుడు యొక్క ఆఖరి కొడుకు పేరేమిటి అంటే మీరు వెంటనే దుష్టుడో తుష్టుడో ఏదో చెప్పాలి. అంచేత పురాణం వింటున్నారో లేదో, పురాణంలో పేర్లైనా పరీక్షించాలి. ఈ 8 పెద్దవాడు కంసుడు. ఈ ఉగ్రసేనుడికి తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు 8, అందులో పెద్ద తమ్ముడి పేరు దేవకుడు. ఈ దేవకునికి చాలామంది కూతుళ్ళు ఉన్నారు, పెద్ద కూతురు పేరు దేవకి. అంటే ఉగ్రసేన మహారాజు, దేవకుడు సొంత అన్నదమ్ములు, ఉగ్రసేనుడి కొడుకు కంసుడు, దేవకుడి కూతురు దేవకి. చిన్నప్పటి నుంచి దేవకి అంటే చాలా ఇష్టం కంసుడికి. కంసుడికి 20 వచ్చాక దేవకి పుట్టిందిట, అందుకని వాడు చిన్నప్పటి నుంచి కన్న కూతురులో పెంచాడు. మా అమ్మే మా అమ్మే అని చేతిలో ఇలా పెట్టుకుని దాన్ని కూడా తీసుకుని భుజం మీద పెట్టుకుని కొండ మీద కోతేని అడిగితే ఇచ్చేవాటండి వాడు. అంత ప్రేమగా పెంచాడు, చీరలు నగలు నాణ్యాలు ఇచ్చాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. క్రమంగా అందరికీ వయస్సులు పెరిగాయి. అందులో సూరసేన పుత్రుడు వసుదేవుడు, ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు. అందరికంటే పెద్ద భార్య పేరు రోహిణి. ఈవిడ నందమహారాజు గారికి, ఇది వ్రేపల్లెలో ఉండే వ్రజభూమిలో ఉండే నందునికి వరుసకు సోదరి కూడా అవుతుంది. రోహిణి మొదలైన స్త్రీలందరూ ఆయన భార్యలు, అంతా ఒకే చోట ఐకమత్యంతో ఉండేవారు. వసుదేవుడు అంటే కంసుడికి బాగా ఇష్టం. ఒకరోజు వాడు ఏం చేశాడంటే, నా చెల్లెలు దేవకి పెద్దదయ్యింది, ఈ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, చెల్లి అంటే అంత ప్రేమ, చెల్లిని మంచి మల్లెలా చూసుకుంటాను నేను, దీన్ని ఎవడో ఒకడి పనికిమాల వాడికి ఇస్తే ఎలాగా, వాడు ఎలా చూస్తాడో ఏమిటో. అదే ఉన్న ఊళ్ళో సంబంధం చూస్తే చెల్లిగారిని బావగారిని ఎప్పుడూ చూసుకోవచ్చు, పేరెంటాలకి పిలవచ్చు అనుకున్నాడు. ఉన్న ఊళ్ళో సంబంధం చూడాలంటే ఉన్న ఊళ్ళో కొంచెం మంచివాడు, చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకు చూసేవాడు కనబడాలి కదా, అలాంటి వాడు ఒక్క వసుదేవుడే అనిపించింది. అందుకని, వసుదేవా, మా చెల్లి దేవకిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావంటే, బావా నీ మాట నేను ఎప్పుడైనా కాదంటానా, బావ మాట కాదంటే జావైపోనా, అలాగే అన్నాడు. అందుకని నిజానికి పెళ్లి కుదిర్చిన వాడు కంసుడు సుయాన. అంత ఇష్టంతో చేశాడు ఆ పెళ్లి. ఒక ముహూర్తం చూశారు, ఉగ్రసేనుని పుత్రుడుల్లాసి కౌసుండు చెల్లెలు మరదియు నొల్లసిల్ల. చెల్లెలికి మరిదికి ఆనందంగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. ఆ రోజుల్లో అలాంటి వివాహం ఎక్కడా జరగలేదు అని అందరూ అనుకున్నారట. ఆ సమయంలో కంసుడు పెళ్ళి అయిపోయాక బావగారిని, చెల్లెల్ని ఒక రథం మీద అలంకరించి కూర్చోబెట్టి ఆ రథాన్ని నేనే తోలి నగరమంతా తిప్పుతానన్నాడు. పూర్వం పెళ్ళయ్యాక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఓ రథంలోనో ఏనుగు మీద ఎక్కించి ఊరంతా తిప్పేవారు. దానికి ఊరు ఎరిగింపు, ఊరెరిగింపు అనేవారు. అంటే ఊరందరికీ తెలియజేయడం అనమాట, వీళ్ళిద్దరూ భార్యాభర్తలరా, ఇక వాళ్ళ జోలికి వెళ్ళకండిరా, ఆ అమ్మాయి వెనక అతలు అస్సలు పడకండిరా అని అందరికీ తెలియజేయడానికి ఊరెరిగింపు, అదే ఊరేగింపు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఊళ్ళో అందరికీ తెలియజేసేవారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఇళ్లలో ఉండేవారు. అసలు వసుదేవుడికి భార్య ఎవరో తెలియాలి కదా, రేపు పొద్దున దేవకుడు కూతురు ఎవరో తెలియాలి కదా, పెళ్లికి అందరూ వెళ్ళలేరు కదా, దూరం నుంచి చూడలేరు కదా, అప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు లేవు కదా, 24 గంటల ఛానల్ వాడు లోపలికి వెళ్ళి రహస్యంగా తీసి న్యూస్లో వేసేవాడు కాదయ్యే. అందువల్ల ఎవరెవరో తెలిసేది కాదు. అందుకని ఊరంతా తిప్పి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లేవారు. ఈ ఊరేగింపు కార్యక్రమానికి ఓ మంచి రథం అలంకారం చేయించారు. ఆ రథానికి 4 గుర్రాలు పూంచారు. ఆ రథాన్ని తానే దగ్గరుండి అలంకారం చేయించి కూర్చోడానికి మంచి తొట్టి తయారు చేసి అందులో దేవకి వసుదేవుల్ని కూర్చోబెట్టాడు. నిజానికి పూర్వం మహారాజులు రథం నడపడానికి, సామాన్యులకి రథం నడపడానికి ఇష్టపడేవారు కాదు. అది సారథి కృత్యం, సూతకృత్యం, అది ఒక ఉద్యోగస్తుడు చేయవలసిన పని, మేము చెయ్యటం ఏమిటనుకునేవారట. అటువంటిది కంసుడు, నా చెల్లి నా బావ, వీళ్ళని నేనే స్వయంగా రథం తోలి ఊరంతా తిప్పుతాను అని తొట్లో కూర్చుని, ఏది రథం తోలేటటువంటి సారథి కూర్చునేటటువంటి డ్రైవింగ్ సీట్లో కూర్చుని పగ్గం చేత్తో పట్టుకుని కొరడా కర్ర పుచ్చుకుని ఇక రథం వదలబోయాడు, తోలబోయాడు. ఇంతలో దేవకుడు వచ్చి స్టాప్ అన్నాడు. మొదటిసారి స్టాప్, శుభమాని యాత్రగా బయలుదేరుతుంటే దేవకీదేవి తండ్రి దేవకుడు వచ్చి కాసేపు రథం ఆపన్నట్ట. అదేమిటి బాబయ్య అప్పుడే రథం ఆపమన్నావంటే, పెళ్ళయ్యాక పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కానుకలు ఇవ్వద్దా అన్నాడు ఆయన. ఆ రోజుల్లో కట్నం లేసుమా. ఈ మగవాళ్ళు దిక్మాలాళ్ళు కొంతమంది, నాకు అది కావాలి, స్కూటర్ కావాలి, కారు కావాలి, అమెరికాకి వీసా కావాలి అని డిమాండ్ చేసేవారు కాదు. కన్యామణి దగ్గరికి వెళ్ళి అమ్మాయి నీకేం కావాలి అని ఎదురు దక్షిణిచ్చి పెళ్లి చేసుకునేవారు. దానికి కన్యాశుల్కమని పేరు. సుస్పష్టంగా కృష్ణుడు నాగ్నజితిని పెళ్లి చేసుకునేటప్పుడు కన్యాశుల్కదుల మేము గాము నరేంద్ర అంటాడు. మేము కన్యాశుల్కం ఇవ్వం, మా పరాక్రమమే కన్యాశుల్కం అంటాడు ఆయన. కాబట్టి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఎదురిచ్చి పెళ్లి చేసుకునేవారు. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు కదా. ఏమొచ్చినా ఆడవాళ్ళకి కష్టం వస్తుందండి, అదేమిటో తెలియదు కానీ సరే ఇదో పక్కన పెడితే పాపం. నా కూతురు చాలా ఇష్టపడి పెంచుకున్నటువంటి కూతురు, పాపం వసుదేవుడు నోట్లో నాలుక లేని మంచివాడు, పరమభక్తుడు, భాగవతోత్తముడు, ఒక్క వస్తువు కూడా నా దగ్గర ఎప్పుడు అడగడం. కానీ చూస్తూ చూస్తూ కూతుర్ని ఒట్టిని ఎలా పంపుతాం. నేనేదో నా కూతురికి అల్లుడికి కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను అని కానుకలు పట్టుకొచ్చాట. అల్లుడికి కూతురికి ఇచ్చాడు. ఏమిటా కానుకలు? సార్ధంబులైన రథంబుల వేయు నెనవన్నూటిని, కనకదామ సముత్తంగంబులైన మాతంగంబుల ఇన్నూటిని, 60,000 దాస దాసీజనంబు నిచ్చి కనచి అనిపినం కదలి వరవధూయుగళంబు తెరువునం జను సమయంబున అన్నారు పోతన గారు. 60,000 మంది దాసదాసీజనం ఇంట్లో పనులు చేయడానికి ఈ అమ్మాయికి 60,000 ఇచ్చాట. ఏకంగా 200 ఏనుగులు ఇచ్చాట. ఈసారి ఎవడైనా మగవాడు కట్నం అడిగితే 1 ఏనుగు నాకు తీసుకొచ్చి వాడికి ఇచ్చేసేయాలి. ఊ చిటికి మాటికి మా అబ్బాయికి ఏమిచ్చారు, అది ఇచ్చారా, ఇది ఇచ్చారా అంటారే, ఓసారి ఇవ్వండరా వాడికి బాగా సంతృప్తిగా ఉంటుంది. 200 ఏనుగులు ఇచ్చాట. 500 గుర్రాలు ఇచ్చాడు. దాంతోపాటుగా 1,800 రథములు ఇచ్చాడు. రథాలు కూడా మళ్ళీ ఉట్టి ఖాళీ రథాలు కాదు. ఒక్కొక్క రథంలో బంగారపు రాసులు, రకరకాలైనటువంటి నగలు, ఇవన్నీ బట్టలు అన్నీ పెట్టిచ్చాట. ఇన్ని సంపదలతో కూడిన కట్నములిచ్చి, అల్లుడు గారు సంతోషమేనా అంటే, నాకు ఇవన్నీ ఎందుకండి మామయ్య గారు, బంగారం లాంటి అమ్మాయి ఉంది, అమ్మాయి కావాలి, కానీ అమ్మాయితో వచ్చే సంపద ఎందుకు, ఏదో మీరు ఇచ్చారు కాబట్టి కాదరకుండా పుచ్చుకుంటున్నారు, సర్లేండి అన్నాడు. ఇప్పుడు ఈ కానుకలతో పాటుగా రథం ఊరేగింపు బయలుదేరింది. అంటే ముందు రథం, వెనకాల ఈ కానుకలు కూడా అందరికీ చూపాలి కదా. మళ్ళీ మామగారులు కొంతమంది ఏంటంటే, ఈసారి అవన్నీ కూడా ఊరేగింపులు చూపిస్తారు అందరికీ, ఇంతసారి నేను ఇచ్చానని చెప్పాలన్నమాట. ఈ వస్తువులతో కలిసి
రథయాత్ర బయలుదేరింది. రథం కొంచెం దూరం వెళ్ళిందిట.
పగ్గములు వదలి వేగిర మగ్గలముగ రథము గడపు నా కంసుడులో బెగ్గిలి ఎగ్గని దలపగ దిగ్గన అశరీర వాణిది వినిట్లని ఎన్.